శుక్లాదఖేదహరణాయ కృతావతారం సద్గంధబంధురపటీరవిలిప్తగాయం వైకుంఠపాదనధరాదనగుప్తపాదం వందే నృసింహమరవిందదళాయతాక్షం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ప్రహ్లాద చరిత్రను విధంగా మనం అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రహ్లాదుడంటే వేదం చెప్పిన మాటను యథార్థమని లోకానికి రుజువు చేసి చూపిన మహానుభావుడు. వేదం ఒక మాట చెప్పింది, అంతత్ బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఈశావాస్య నిదగం సర్వం. భగవంతుని చేత ఈ సమస్త జగత్తు వ్యాపింపబడి ఉంది. ఈ జగత్తులోని ప్రతి అణువు అణువులో భగవానుడు వ్యాపించి ఉన్నాడు. ఇది వేదాంతములు చెప్పిన మాట. ఈ మాటను యథార్థమని రుజువు చేసినటువంటి వాడు ప్రహ్లాదు. భగవంతుని యొక్క వ్యాప్తి సంగతి అడుగుతుంది. అసలు భగవంతుడు ఉన్నాడని ఒప్పుకుంటే కదా తర్వాత భగవంతుడు వ్యాపించి ఉన్నాడా ఒకచోట ఉన్నాడా అనే సంగతి రావడానికి సతికుడ్డి చిత్ర నిర్మాణానికి వాడుంటే దాని మీద ఎలుగుమలైనా తీయచ్చు. అసలు వాడుంటాడు కదా, ఆ రీతిలో భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోవాలి కదా. బుద్ధిమంతులు ఉంటారు, అసలు భగవంతుడే లేడనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందు చేత లేడు అంటే ఉంటే చూపించండి అని. ఉపనిషత్తులోనే అలాంటి బుద్ధిమంతులు ఒకడు మనకి దారి చెందుతారు. తండ్రిని అడుగుతాడు కుమారుడు శ్రద్ధలేదు, ఆయన ఏదైనా యుక్తియుక్తంగా చెప్తే తప్ప నమ్మడు. తండ్రిని అడిగాడు, తండ్రి మీరు భగవంతుడు ఒకడు ఉన్నాడు అంటున్నారు, ఆయన కాపాడుతాడు అని అంటున్నారు, నిజంగా భగవంతుడు ఉన్నాడా, ఉంటే మీరు చూపించగలరా. మేమైతే ఈ శరీరంలో హృదయం ఉందంటున్నాం, కోసి చూపిస్తాం మేము హృదయాన్ని, గుండెకాయ కోసి చూపిస్తాం. రక్తం ఉందంటున్నాం చూపిస్తాం, నరాలను చూపిస్తాం, ధమనాన్ని చూపిస్తాం. మీరు అలా లోపల జీవుని చూపించగలరా, దేవుని చూపించగలరా, చూపిస్తే నమ్ముతాను నేను అన్నాడు తండ్రి కుమారుడు. ఇప్పుడు ఆ తండ్రి ఓ అర్థనా సరైన అని ఒక గ్లాస్ తోటి మంచి పుష్కరిణిలో నీళ్లు తీసుకున్నామన్నాడు తీసుకొచ్చారు కుమారుడు. చాలా చూడరా ఎలా ఉన్నాయో, చాలా తీరుగా ఉన్నాయండి నాన్నగారు అన్నాడు. చాలా సంతోషం. అందులో కొంచెం తేడు ఉప్పు కలపమన్నాడు. ఉప్పు కలిపాడు కుమారుడు, పక్కన గ్లాస్ పెట్టమన్నాడు. ఒక గంట పోయిన తర్వాత కుమారుడు ఎదురా ఇందాక గ్లాస్ పట్టరా అన్నాడు. తీసుకొచ్చాడు కుమారుడు. నేను ఇందాక ఉప్పు కలిపావే, ఏదో ఉప్పు పెట్టింది అన్నాడు. పాప కుమారుడు చేతితో వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, ఎక్కడ ఉప్పు కనిపించలేదు. నాన్నగారు ఉప్పు ఎలా చేతికి తగ్గడం లేదండి అన్నాడు. నిజంగా నువ్వు ఉప్పు వేసావా లేదా? అయ్యో వేశానండి నేను అన్నాడు. నువ్వు నిజంగా వేసుకుంటే కంటికి కనిపించాలి కదా, నేను నమ్మను నువ్వు వేసావని. ఇంచేత నువ్వు అన్నావు కదా దేవుడు కనిపించలేకనే నేను నమ్మనున్నావు కదా, అలాగే నేను నమ్మను ఉప్పు ఉందని. అది ఎలాగా ఓ పంచి కొంచెం నీరు తాగి చూడమన్నాడు తండ్రి కుమారుడు. కొంచెం మొదట ఉండే పైన ఉండే నీరు తాగాడు. ఉప్పుగా ఉన్నాయండి నీళ్లు అన్నాడు. ఆ నీళ్లు వంపి మధ్యలో ఉండే నీళ్లు తాగమన్నాడు. ఇంకా చాలా ఉప్పుగా ఉన్నాయి. అడుగున ఉండే నీళ్లు తాగితే నాలుగు నీళ్లు పడిపోతుందండి అన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, నీటిలో కలిసిన ఉప్పును తెలుసుకోవాలి అంటే ఈ నేత్రేంద్రియం కాదు సాధనం. కంటితోటి చూస్తే కనిపించే నీళ్లు కలిసిపోయి ఉంటుంది. మన ఉప్పును తెలుసుకోవాలంటే సాధనం ఏంటి, రసనేంద్రియం. నాలుగు తోటి రుచి చూస్తే తెలుస్తుంది అందులో ఉప్పు కలిసిందా లేదా అనే సంగతి. అంటే ఒక్కొక్క పదార్థాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్క ఇంద్రియం ఉంది. అలాగే మన లోపల ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడానికి, ఆత్మదర్శనం చేసుకోవడానికి ఒక సాధనం ఉంది. ఏమిటా సాధనం? మనసు. విశుద్ధ మనసా గ్రాహ్య, పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి మనం ప్రయత్నిస్తేనే దొరుకుతాడు అని. అలా మనసు పరిశుద్ధం కావాలి అంటే దానికి యోగాన్ని చెప్పింది, అష్టాంగ యోగాన్ని చెప్పింది యోగ శాస్త్రం, వేదాంత శాస్త్రం సాధన సప్తకాన్ని చెప్పింది. వివేక విమోక క్రియా కళ్యాణ అనవసాద అనుధర్షణని అనేకమైనటువంటి సాధనములను చెప్పింది. ఈ సాధనములతో ముందు మన మనసును మనం పరిశుద్ధం చేసుకోగలిగితే, ఆ మనసుతో భగవంతుని చూడడానికి ప్రయత్నిస్తే అప్పుడు భగవంతుడు కనిపించి తీరుతాడు. ఒకవేళ కనిపించలేదంటే మన సాధనలో ఏదో లోపం ఉందని అర్థం. అంటే వివేక విమోకాదులన్నింటినీ కూడా ఆచరించు, ఆచరించి నువ్వు చూడు. ఇది చూడటం మానేసి నా కంటికి కనిపించలేదు కనుక నమ్మటం లేదు నమ్మను అంటే, నీ ముత్తాత నీ కంటికి కనిపిస్తున్నాడా, వాళ్ళ నాన్నగారు నీ కంటికి కనిపిస్తున్నాడా, కంటికి కనిపించలేదు కనుక నమ్మనంటారా? ఆయన లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? కనుకనే ఉపనిషత్తు మాట చెప్తుంది, అసన్నే సభవతి అసత్ బ్రహ్మేతి వేద అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతం ఏనం తదో విదుహు అని. ఎవడైతే పరమాత్మ లేడు నా కంటికి కనిపించడం లేదు కనుక అంటాడో వాడు కూడా లేని వాడే అవుతున్నాడు. ఎందుచేత మనకి మూలమైనటువంటి పురుషులు కూడా లేకపోతే మనం ఎలా వస్తాం రాము కనుక. ఎవరైతే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకుంటున్నాడో అస్తి అని తెలుసుకుంటాడో అతడు సంతం ఏనం తదో విదుహు అని అతడు ఉన్నాడని పెద్దలందరూ తెలుసుకుంటూ ఉంటారు అని ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట. వేదం చెప్పిన మాటనే భగవానుడు కూడా భగవద్గీతలో మయాహతమిదం సర్వం జగద వ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నజాహం తేష్వస్థిత అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. మయా పదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన, ఈ సమస్త జగద్దు కూడా బయటకు కనిపించని నా చేత వ్యాపింపబడి ఉంది అని ఈయన భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటి సిద్ధాంతాన్ని తాను నమ్మినటువంటి వాడు. కనుకనే ప్రహ్లాదు మాట మనకు వేదవాక్కు, శ్రీమన్నారాయణుడు సర్వరక్షకుడు అనేటువంటిది వేదవాక్కు. ఏడుగురు ఋషులు కలిసి ఉండి ఒక తీర్మానం చేశారు, దానే సప్తరిషికృత స్తోత్రం అంటారు. ఏడుగురు ఋషులు కలిసి చేసేటువంటి స్తోత్రము అని పేరు. ఆ ఋషులందరూ కూడా తీర్మానించినప్పుడు ఒక మాట చెప్తారు, సేవ్య మనందరి చేత సేవింపబడదగినటువంటి వాడు నారాయణుడు ఒక్కడే. సేవ్య శ్రీపతిరేఖయేవ జగదామే దేహ షట్సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ హరిరాట్ పాంచాలి అహల్య ధ్రువ. ఒక ఆరుగురు సాక్ష్యం చెప్పారు మనకి. ఈ ఆరుగురు సాక్ష్యమయ్యా భగవంతుడు శ్రీమన్ నారాయణుడే ఈ సమస్త జగత్తుకి రక్షకుడు అనడానికి అని మనకు సప్తరిషులు సాక్షులుగా చెప్పినటువంటి వాడిలో మొట్టమొదటి సాక్షి ప్రహ్లాదుడే. ఇది ప్రహ్లాదుని యొక్క గొప్పతనం. అందుకనే శంకర భగవత్పాదులు భగవాను యొక్క భక్తుల లిస్టు ఒకటి ఇచ్చారు. నృసింహస్వామి గురించి కళావలంబ స్తోత్రంలో ప్రార్థిస్తూ ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక శృణివాస భక్తానురక్త పరిపాలన జాగరూక లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ఓ లక్ష్మీ నృసింహస్వామి నాకు చేయూత నియోజనాన్ని ప్రార్థించారు. అలా ప్రార్థించినప్పుడు ఈ భగవాను పూర్వం ప్రార్థించినటువంటి భక్తులు ఎవరన్నారో ఆ భక్తులందరినీ కూడా ఒక క్రమంలో ఒక పట్టికని ఇచ్చారు శంకర భగవత్పాదు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనిక అని వీళ్ళందరినీ ఇచ్చి వీళ్ళందరికీ హరిణివాస వీళ్ళ హృదయంలో నివసించేవాడా అన్నారు. అయితే శంకర భగవత్పాదుకి ఏ పురాణ విజ్ఞానం లేదా? ప్రహ్లాద నారద అని చెబుతారు, అంటే ముందు ప్రహ్లాదుని చెప్పి ఆ తర్వాత నారదుని చెప్పారు. కానీ నిజానికి నారద భగవానుని ముందు చెప్పి ప్రహ్లాదుని తర్వాత చెప్పాలి. ఎందుచేత? నారద భగవానుడు గురువు ఆచార్యుడు, ప్రహ్లాదుని శిష్యుడు, ఆయన ఉపదేశం పొందినటువంటి వాడు. కానీ శంకర భగవత్పాదుడు ప్రహ్లాద నారద అని ముందు ప్రహ్లాదుని చెప్పి తర్వాత నారద భగవానుని చెప్పారు. ఏమి కారణమై ఉంటుంది అంటే ఆచార్యుని గురువుని కూడా మించినటువంటి శిష్యుడు ప్రహ్లాదుడు అని అర్థం. ఎంచేత? ఈ లౌకిక స్పృహ అనేటువంటిది లేకుండా కేవలం భగవాను యందు ప్రీతి మాత్రమే కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుక పెద్ద వయసు కలిగిన తర్వాత జ్ఞానం కలగడం, శాస్త్రములు చదివిన తర్వాత జ్ఞానం కలగడం, అందరూ పెద్దలను ఆశ్రయించిన తర్వాత జ్ఞానం కలగడం విచిత్రం కాదు, అద్భుతం కాదు. చిన్నతనము నుంచి భగవాను యందు ఇంత ప్రీతి కలగడం ఉందే అది అద్భుతమైనటువంటిది. ఉపనిషత్తు చెప్తుంది పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని. పాండిత్యం అంతా చదువుకుని బాల్యంలోనే ఉండిపోవలను అని చెప్తుంది. నిజానికి పాండిత్యం అంతా చదువుకున్న తర్వాత బాల్యం వస్తుందా? ఇన్ని గ్రంథాలు చదివేటప్పుడు ముసలివాడికి కూడా విజ్ఞానం అంతా సంపాదించేటప్పటికి. సరే, ఉపనిషత్తు చెప్తుంది బాల్యేన తిష్టాసేత్ అని. ఎలా కుదురుతుంది అంటే బాలుడు అంటే అర్థమేమిటి? ఉపనిషత్తు యొక్క ఉద్దేశ్యంలో గ్రహణ ధారణ పటు బాల అని దేనైనా ఒక దానిని గ్రహించగలిగిన గ్రహించినటువంటి దానిని ధరించగలిగినటువంటి వాడెవరో అతడు బాలుడు. ప్రహ్లాదుడు అట్లాంటి బాలుడు. అంత చిన్న ప్రాయంలో తల్లి గర్భంలో ఉండగా నారద భగవానుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని గ్రహించినటువంటి వాడు. అది మాత్రమే కాదు, పిల్లవాడిలో ఉండేటువంటి మరొక లక్షణం పట్టుదల. వాడు ఏది అడుగుతాడో అది కొని ఇవ్వాల్సిందే, వచ్చేసో తప్పు చేసో లేకపోతే తల్లిని తల్లిని బ్రతకవడు. ఆ రీతిగానే అంటే ఒక పట్టుదల, తన వ్రాన్ని సాధించాలి, అది కావాలి అంటే దాన్ని పొందేదాకా నిద్రపోడు నిద్రపోనివాడు. ప్రహ్లాదుడు కూడా అట్లాంటి వాడే. భగవంతుని ఎందుకల ప్రీతి విశేషంతో నిద్రాహారాలు లేనటువంటి వాడు, నిద్రాహారాలు లేకుండా భగవంతుని స్మరించేటువంటి వాడు ఆయన. మరచంద్ అంటారు కదా, ఈశ్వరాన్ని మరిచిపోయినటువంటి వాడని కదా ప్రహ్లాదుని గురించి చెప్పినటువంటి మాట. మరొకటి, బాలుడిలో ఉండే లక్షణం, బాలుడికి తనను తాను కాపాడుకోవడం తెలియదు. పెద్దవాళ్ళు ఎవరో ఆ పిల్లవాడిని కాపాడుకుంటూ ఉండాలి. ఆ రీతిలోనే ప్రహ్లాదుడు కూడా తాను తాను కాపాడుకోవడం తెలియదు. తనకి ఇది కావాలి అది కావాలని అడగడం తెలియదు. భగవంతుడే అడగాయా అని అడిగితే కోరుకోడు వరాని ప్రహ్లాదుడు. అది అట్లాంటి దివ్యమైనటువంటి స్వభావం కలిగిన వాడు. కనుకనే ప్రహ్లాద నారద, ప్రహ్లాదుడు నారదుడు అని ఒక క్రమాన్ని చెప్పాడు. చెప్పాడు శంకర భగవత్పాదుడు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటి? మనకి నారద భగవానుడి చరిత్రలో తెలుస్తుంది. ఒకనాడు నారద భగవానుడు నేనే బలం భక్తుంది అనుకుంటుంటే ఒకసారి నిరూపించాలనుకున్నాడు కృష్ణ భగవానుడు. తలనొప్పొచ్చింది అయ్యా అని పట్టు పడుకున్నాడు. ఎలా తగ్గుతుంది తలనొప్పి అంటే భక్తుల పాదధూడి కావాలి, ఒకసారి నీ పాదధూడి ఇవ్వను అన్నాడు కృష్ణ భగవానుడు. అమ్మో నా పాదధూడి ఇస్తే నేను నరకంలో పడిపోనా అన్నాడు నారద భగవానుడు. సరే అక్కడికి వెళ్ళాడు, గోపికల పాదధూడి తీసుకుని వచ్చాడు. ఆ కథ మనకి ఇక్కడ అప్రస్తుంది. అంటే ఏమిటి తెలుస్తుంది ఈ కథ వలన? నారద భగవానుడు భగవంతునికి తన పాదధూడి ఇస్తే భగవంతుని తలనొప్పి తగ్గుతుంది అని అనుకోవడలే, నా పాదధూడి భగవంతుడు అందరి వాడికి ఇస్తే నేను నరకంలో పడిపోనా అని. అంటే నాక్షణం కోసం భగవంతుడు అనేటువంటి దశ ఆయనది. అలా కాకుండా భగవంతుని కొరకు నేను అనేటువంటి దశ ప్రకారాలు కనుక నారదుని కూడా మించినటువంటి భక్తి కలిగినటువంటి వాడు దొరకదు. కనుకనే శంకర భగవత్పాదులు విజ్ఞాన కని గనక ఆయన ప్రహ్లాద నారద పరాశర అని క్రమాన్ని చెప్పినప్పుడు గురువు గారి కంటే కూడా ముందు వారికంటే అన్ని విధాలా చిన్నవాడైనటువంటి ప్రహ్లాదుని ముందు పేర్కొంటారు. అతడి వైభవం కలిగిన వాడు ప్రహ్లాదుని. కనుకనే భగవంతుని తన కోసం ఈ లోకంలోనికి దింపగలిగినటువంటి వాడు అయ్యాడు, ఎలా దింపాడు అనేటువంటి విషయాన్ని తరువాతి ఉపన్యాసంలో మనం అనుసంధానం చేసుకుంటాం. జై శ్రీవన్నారాయణ.